因为俺祖坟都在这儿。ప్రతి వ్యక్తికి జన్మించే గుణం ఉంటుంది, మరణించే గుణం ఉంటుంది. ఇప్పుడు మనకి జన్మించే గుణం తెలిసింది, ఇంకా మరణించే గుణం తెలియలేదు. జన్మ మరణంతో ముగుస్తుంది, మరణం తెలియని పునర్జన్మతో ప్రారంభమవుతుంది. జన్మించిన వాడు మరణిస్తాడు, మరణించిన వ్యక్తి మళ్ళీ పునర్జన్మకి ప్రయాణం చేస్తాడు. దీన్నే సంసారం అంటే ఉంటున్న వ్యక్తులు కాదు, ఈ జన్మించడం మరణించడం, మరణించడం జన్మించడం, ఈ చక్రాన్నే మన పెద్దలు సంసారం అని పిలుస్తారు. రమణ మహర్షి గారికి 1912 ఆయన విరూపాక్ష గుహలో ఉండగా జన్మదినం చేశారు. ఆయన ఏం చెప్పారంటే జన్మదినం అవసరం లేదని చెప్పారు. ఆత్మకి పుట్టుక లేదు, చావు లేదు. ఇంకా పుట్టింది శరీరం, మరణించింది శరీరం. దేహం పుడుతుంది, దేహం పెరుగుతుంది, దేహం మరణిస్తుంది. ఈ పుట్టుక ముసలితనము చావు కేవలము శరీరానికి మాత్రమే. శరీరము నాది, దేహము నాది, ఈ శవం నాది అని మనం అనుకుంటున్నాం. అంటే ఈ దేహము నాదని ఎవరు అంటున్నారు? నేను అంటున్నాను. ఈ దేహము నా, ఈ దేహము నేనని దేహం అనటం లేదు. దేహము నాది అని దేహము లోపల ఉన్న మనస్సు అంటాం. నేనని దేహం అనదు, మనస్సు నేను నేనని మనస్సు అంటుంది. ఆ నేను అనే తలంపు వచ్చిన తర్వాత ఈ దేహము, లోకము, దేవుడు, జన్మ, పునర్జన్మ అన్ని తలంపులు వస్తున్నాయి. ఆ నేననే తలంపు వచ్చిన తర్వాత, ఆ నేననే తలంపు వచ్చిన తర్వాత ఈ దేహము నన్నది, ఈ దేహము నాది అనే తలంపు కూడా తెలుస్తుంది మనకు. రమణ మహర్షి గారు ఏమన్నారంటే ప్రతి వాళ్ళకి నేనని తలంపు ఉండగలవు. అంటే కనీసం శరీరం పుట్టిన రోజున ఈ నేననే తలంపు నీ లోపలే ఉదయిస్తుంది. నేననే తలంపుకి సోర్సు లోపల ఉంది కానీ బయట లేదు. ఆ నేననే తలంపు నీ లోపల ఎక్కడో పుట్టి వస్తుంది నీ శిరస్సులోకి. ఈ నేననే తలంపు నీ లోపలే పుడుతుంది. ఆ నేననే తలంపు ఎక్కడ ఉదయిస్తుందో విచారణ చేసి కనీసం 365 నీ విచారణ చేయలేకపోయినా, మీ దేహం జన్మించిన రోజైనా, మీ దేహం పుట్టిన రోజైనా, ఆ నేనిన తలంపు ఎక్కడ పుడతాండి, ఎక్కడ ఉదయిస్తాండి, ఎక్కడ ఉదయించి ఎక్కడ విజృంభిస్తాండి అని ఆ నేనిన తలంపును ఉపసంహరించి ఉపసంహరించి ఉపసంహరించి, అంటే నేను అనే ప్రశ్న వేసుకోవటం వల్ల మనస్సుకు విగ్రహం కలుగుతుంది, మనస్సు అణుగుతుంది. అయితే నేననే ప్రశ్న హురి అమ్మాయి, హురి జిస్సై అనే ప్రశ్న మనసుకి అంతర్దృష్టి కలగడానికి ప్రశ్న సహకరిస్తుంది. ఒక రూపాన్ని ధ్యానం చేసినా, ఒక నామాన్ని స్మరించినా, లేదా ఊయామా అనే ప్రశ్న వేసుకున్నా, ఇదంతా మనస్సు యొక్క నిగ్రహానికి, మనస్సు యొక్క పవిత్రతకి సహకరిస్తుంది. భగవంతుడు మన అందరి హృదయాల్లోని అంతర్యాముగా ఉన్నాడు, మన అందరి హృదయాల్లో చైతన్యంగా ఉన్నాడు. అక్కడి నుంచే ఎక్కడ చైతన్యముడు, ఎక్కడ భూమి, ఇప్పుడు నాకు సృష్టికి కావాలని ఏ వస్తువు అయితే ఉందో ఆ వస్తువు నుంచే ఈ నేను అనే మొదటి తరంపు వస్తాను. ఈ నేననే మొదటి తరంపు అక్కడే ఉదయించి వస్తుంది. മനസ്സിന് വിളിച്ചു കഴിഞ്ഞിട്ട് മനസ്സ് വിശിഷ്ടം മനസ്സിന്റെ ആധാരം
ఆయన శరీరాన్ని విడిచిపెట్టి
చెడుగాని విడిచిపెడుతూ వ్యావహారిక సత్యాలన్నీ కేవలం విషయాకారములు మాత్రమే, ఆత్మసత్యముంటే నిర్విషయములు, వ్యావహారిక సత్యాలన్నీ కేవలం వికారములు మాత్రమే, ఒక ఆత్మసత్యము అంటే నిర్వికారమైనది. అందుచేద్దమా, నీ శరీరాన్ని విడిచిపెట్టినప్పటికీ నీ భూమి మీద ఉన్నటువంటి సజ్జనతోటి సహవాసం చేసి, మహర్షులతోటి మహాత్ములతోటి సహవాసం చేసి, పుణ్యక్షేత్రాన్ని దర్శించి హరిని పరమాత్మని గ్రహిస్తూ నీ కాలాన్ని సద్వినియోగం చేసుకుని ఏదైతే శుద్ధమైన సత్యమో, ఏదైతే నిర్విషయమైన సత్యమో, ఏ సత్యమును తెలుసుకుంటే ఇంకా తెలుసుకోవలసిందంటూ నీకేమీ నిలవదో, అటువంటి సత్యాన్ని తెలిసి నీ శాసజీవితంపై ఖర్చు పెట్టి అటువంటి సత్యాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తూ నువ్వు తరిస్తావు, స్మరించు తరించు, ఒక రకంగా జీవించమని పరమాత్మతో చివరి రోజుల్లో ఒడ్డోడికి చెప్పినటువంటి సమాధానం ఇది. ఇక రమణ మహర్షి గారు ఏం చెబుతున్నారంటే, నువ్వు ఆత్మజ్ఞానం సముపార్జన చేయకుండా, సత్యాన్ని సముపార్జించకుండా, నీ హృదయంలోనటువంటి మరణలేని వస్తువును, అమృత వస్తువును ఆయుధంలోకి తెచ్చిపోకుండా, నీ శరీరాన్ని విడిచిపెడితే నీ జీవితంలో అపూర్ణమైనటువంటి నష్టం పొందుతావు. ఆ నష్టాన్ని మనం పూర్తి చెప్పడం ఈ సత్యం గురించి శల్లి మాటలు చెప్పాలంటే, ట్రూత్ ఈజ్ డ్యూటీ, డ్యూటీ ఈజ్ ట్రూత్. ఈ ట్రూత్ శల్లి చెప్పిన ట్రూత్ వ్యవహారిక సత్యం కాదు. నిజమైన సౌందర్యం చర్మంలో లేదు, నిజమైనటువంటి సౌందర్యం మన హృదయంలోనే ఉంది. ఆ సౌందర్యం పెర్మనెంట్ గా హృదయంలో ఉన్న సుఖం పెర్మనెంట్ గా ఉంటుంది. హృదయంలో ఉన్న సౌందర్యం పెర్మనెంట్ గా ఉంటుంది. హృదయంలో ఉన్న శాంతి పెర్మనెంట్ గా ఉంటుంది. అంచేది ఈ వేళ పచ్చగా ఉండి పోయిన విషయాన్ని కాలేజీలో నువ్వు గ్రహించవలసింది తిరిగి చెప్పింది. నువ్వు నీ హృదయంలో ఒక నిజం ఉంది, ఆ నిజాన్ని నువ్వు తెలుసుకునే వరకు నీ కళ్ళ కాగ్నిజంతో నిజంగా నువ్వు అనుకుంటా ఉంటావు. నీ హృదయంలో నా నిజాన్ని తెలుసుకోవడానికి పరమేశ్వరు నీకు నీ దేహాన్ని ఇచ్చాడు. అంటే ఆ నిజాన్ని తెలుసుకోకుండా నీ దేహం స్పర్శమైనట్లయితే నువ్వు చాలా నష్టపోతావు, మరి ఇటువంటి శవాన్ని ఎన్నో మయ్యవలసి ఉంటుంది అని చెబుతూ, అన్నిటికంటే నీ హృదయంలో హ్యాపీనెస్ ఉంది, నీ హృదయంలో సౌందర్యం ఉంది, నీ హృదయంలో శాంతి ఉంది, ఆ నీ హృదయానికి, నీ చనిపోతున్నటువంటి దేహానికి, నీ మనసులో ఉన్నటువంటి రాగద్వేషాలకి ఇసుమంతయ్యం కూడా సంబంధం లేదు. నీలో ఉన్నటువంటి ఆధ్యాత్మిక హృదయానికి, నీ శరీరానికి ఇసుమంతయ్యం, నీ అంతా చంపాకంత కూడా సంబంధం లేదు. అప్పుడు శరీరం చెప్పింది ఏంటంటే, సీక్ ద ట్రూత్, వాట్ ద ట్రూత్, నీవ్ ద ట్రూత్, ఎవ్రీడే ట్రూత్ ఈజ్ ఎ బ్యూటీ, బ్యూటీ ఇస్ ఎ ట్రూత్. సీక్ ద ట్రూత్, నోవ్ ద ట్రూత్, నీవ్ ద ట్రూత్, ఎవ్రీడే ట్రూత్ ఈజ్ ఎ బ్యూటీ, బ్యూటీ ఇస్ ఎ ట్రూత్. దేహం ఉన్నా లేకపోయినా, లోకం కనిపిస్తున్నా లోకం కనిపించకపోయినా, దేహంతోటి లోకముతోటి లేకపోతే హృదయంలో ఉన్న కంట్రోలర్తో కూడా ఏమి సంబంధం లేకుండా స్వతంత్రముగా ఉండే వస్తువు ఒకటి సత్యమైనది. ఏది సత్యమైన వస్తువు అదే స్వతంత్రమైనది. ఏదైతే సత్యమైన వస్తువు కాదు అది స్వతంత్రమైనది కానీ కాదు. అందుచేత నిజమైన సుఖం ఎక్కడుందంటే నీ హృదయంలోనే ఉంది. నీ తెలుగు తక్కువతో వల్ల, నీ అజ్ఞానం వల్ల, నీకు వివేకం లేకపోవటం వల్ల లోకంలో ఎక్కడో ఏదో సుఖం ఉందని జన్మ జన్మల నుంచి తిరుగుతున్నావు. కానీ నువ్వు అన్వేషించే సుఖం, నువ్వు ఏ శాంతినైతే నీ కావాలని కోరుకుంటున్నావు, ఆ శాంతి నీకు వేరేగా లేదు. నీ హృదయంలోనే ఉంది. ఎక్కడ సుఖం ఉందో, ఎక్కడ శాంతి ఉందో, ఎక్కడ ఆనందం ఉందో, ఎక్కడ చావులేని వస్తువు ఉందో, అక్కడికి తీసుకెళ్ళి నీ మనస్సును చేర్చు. నీ మనస్సును చేర్చే తన మనస్సు తన మూలాన్ని చూచిన వెంటనే నశిస్తుంది. మనస్సు తన మూలాన్ని తన సోర్సును చూసిన వెంటనే నశిస్తుంది. అక్కడ నీకు చావు లేని వస్తువు నీకు తెలుస్తుంది. జీవితం అన్ని తలంపులు, పుట్టిక తలంపు, శరీరము తలంపు, నీ సంతోషము తలంపు, నీ దుఃఖము తలంపు, నీ మరణము తలంపు, నీ లక్షే భయంస తలంపులు, అన్ని తలంపుడే తలంపు. ఏదైతే తలంపు కాదు అదే దేవుడని ఉన్నాడు. దశముల్లో భగవంతుడికి నిర్వచనం చెప్పాడు, అయాం దటయాం, నేను ఉన్నాను అనేది మటుకి తలంపు కాదు. నేను ఉన్నాను, మీరు గాన ఇద్దరు ఉన్నారు కానీ అక్కడ తలంపులు లేవు. తలంపులు లేకపోయినా మీరు ఉన్నారు. అక్కడ చావుకు సంబంధించిన, పుట్టికి సంబంధించిన తలంపులు మీకు లేవు. గాన ఇద్దరు నేను లేవని ఎవరు చెప్పరు కానీ అక్కడ తలంపులు లేవు.
ఆత్మీయ ఆనందంగా ఉన్నారు. ఆ గాఢ నిద్రలో మీరు సుఖంగా ఉన్నారు, కానీ మీరు ఉన్నట్టు మీకు తెలియటమే లేదు. గాఢ నిద్రలో మీరందరూ సుఖముగా ఉన్నారు, కానీ గాఢ నిద్రలో మీకందరూ సుఖంగా ఉన్నట్టు మీకు తెలియటం లేదు. జాగ్రత్త వ్యవస్థలో ఉన్నట్టు తెలుస్తున్నది, కానీ సుఖంగా లేదు. జాగ్రత్త వ్యవస్థలో ఎన్నిక ఉంది, సుఖము లేదు. గాఢ నిద్రలో సుఖమైన ఎన్నిక లేదు. ఇదమ్మ చోట అది లేదు, అదమ్మ చోట ఇది లేదు. అది జాగ్రత్త అవస్థలో ఉన్న ఎరుక, గాఢ నిద్రలో ఉన్న సుఖము సరైనగా ఒకేసారి మీరు అనుభవానికి తెచ్చుకుంటే అదే మోక్షము, అదే పెర్మనెంట్ పీస్, పెర్మనెంట్ హ్యాపీనెస్, అన్బ్రోకెన్ పీస్. అప్పుడు మీకు దేహం ఉన్నా దేహం లేకపోయినా, లోకం కనిపిస్తున్నా లోకం కనిపించకపోయినా మీ ఎగ్జిస్టెన్స్కి బంధము ఉండదు. ఆ పరమస్థితిని పొందడానికి ఎంతో పుణ్యగ్రహం ఉండాలి, మనోనిగ్రహం ఉండాలి, ఇంద్రియ నిగ్రహం ఉండాలి, మహాత్ములతో సాంగత్యం ఉండాలి, మహర్షులతో సాంగత్యం ఉండాలి. మరి ఎంతో పుణ్యకర్మలు చెయ్యాలి, వాక్ శుద్ధి ఉండాలి, బుద్ధి శుద్ధమవ్వాలి. బుద్ధి శుద్ధమైతేనే కానీ మన మనసుగా అంతర్దృష్టి కలగదు. బుద్ధి సూక్ష్మమవ్వాలి, బుద్ధి శుద్ధమవ్వాలి. అంటే పరమేశ్వరుడికి ఇష్టమైన పనులు మనం చేస్తూ ఎలాంటి పరమేశ్వరుని స్మరిస్తూ ఉంటే మనం ఎటువంటి బుద్ధి ఇస్తే మనం బాగుపడతామో అటువంటి బుద్ధిని పరమేశ్వరుడు మనకి ఇస్తాడు, ప్రసాదిస్తాడు. నిరంతరమైన ఈశ్వరుని స్మరించగా 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 ఆయన తెలుసుకునే బుద్ధి ఆయనే మనకు ప్రసాదిస్తాడు. అది అందుచేత ఈ వేణేవరమైన విచారణ మీరు 365 రోజులు చేయకపోయినా పుట్టినరోజు మీరుగా పాయసం వేసుకుని, పాయసం నోట్లో వేసుకుని, కొత్త గట్టులు దొడుక్కుని, నెలలు దండ వేసుకుని ఇలా కాలక్షేపం చేయకండి, ఏకాంతంగా ఉండండి, ఏకాంతవాసంలో ఉండి మీ విచారణ తీసుకోండి. ఎంత విచారణ చేస్తే అంత లాభం మీరు పొందుతారు. మిగతా ఈ పబ్లిసిటీ వల్ల, అడ్వర్టైజ్మెంట్ వల్ల రామతాంతమంది చేయాలి. ఇక్కడికి మనం శ్మశానానికి వెళ్ళినప్పుడు మనకు కూడా రేపు 1000 మంది వచ్చినంత మాత్రం కదా మనం మోక్షాన్ని గెలవడం ఎక్కడ లేదు. అయితే ఇది కాదు అయ్యా, నువ్వు పొందవలసిన లోపల ఉండే బయట పాపులారిటీ కాదు, ఈ పబ్లిసిటీ కాదు, టాంటమ్ల కాదు, 2-3 నిమిషం టాంటమ్, 4 నిమిషాలు టాంటమ్, టాంటమ్ అక్కర్లేదు. అంటే మీ శరీరం పుట్టినరోజు అయినా ఇక్కడికే కొత్త బట్టలు దొరకడం జరగడం కాదు. అయితే ఆరోగ్య నన్ను ఏకాంతంగా ఉండి నేను ఎక్కడి నుంచి వచ్చాను, ఎక్కడికి వెళ్తున్నాను, నాకు ఈ దేహానికి సంబంధం ఏంటి, నాకు ఈ దేహానికి లోకానికి సంబంధం ఏంటి, నా దేహం నాకు ముందు కూడా ఈ లోకం ఉంది, నా దేహం మరణించిన తర్వాత కూడా ఈ లోకం ఉంటుంది, ఈ దేహం నాకు ఇంటికి వచ్చింది, ఈ దేహానికి లోకం సంబంధం ఏమిటి అని ఆ నేనుని మీకు ఎక్కడి నుంచి ఉదయించి వస్తుంది. ఈ నేననే తలంపు వచ్చిన తర్వాత మిగతా వస్తున్నాను, కానీ నేననే తలంపు నాకు ఏదీ లేదు కదా. అంటే ఏది వచ్చిన తర్వాత నేననే తలంపు ఎంత లేదమ్మా, నేననే తలంపు కల్పించి ఈ విషయాలు కూడా అంచేయడం. అందుచేత నేననే తలంపు అడిగినటువంటి కల్పించిన విషయాలు కూడా అడిగిపోతాయి. అందుచేత నువ్వు కనీసం నీ శరీరం జన్మించిన రోజైనా నువ్వు రోజున ఆ రోజుని విచారణ చెయ్యి. ఆ రోజు నువ్వు వెళ్ళవలసిన సినిమాలకు వెళ్ళటం, టీవీలు చూడటం కాదు, అదే పరమాన్నం వండికి తినటం కాదు అయ్యా. ఆ రోజుని విచారణ చెయ్యాలి, ఎంక్వైరీ చెయ్యాలి, ఈశ్వరుని ప్రార్థించాలి. అది నువ్వు చేయవలసిన పని. అంచేది నువ్వు అలా చేస్తే కనీసం ఒక్కరోజైనా చేస్తే నెమ్మదిగా నీకు అలవాటు అవుతుంది అయ్యా. ఆ ఒక్కరోజైనా దేహం ఈ భూమి మీదకి వచ్చిన రోజు నేను విచారణ చెయ్యాలి. ఆ నేను యొక్క మూలాన్ని నువ్వు తెలుసుకోవాలి. నేను యొక్క తలంపు యొక్క మూలం నీకు తెలిస్తే అంతా తెలియబడుతుంది నీకు. అది తెలియకపోతే ఏమీ తెలియబడదు. ఒకవేళ నాకు అది తెలుసు ఇది తెలుసు అంటే అది లెర్నడ్ ఇగ్నోరెన్స్ అన్నారాయన. మనస్సు యొక్క మూలం తెలుసుకోకుండా నాకు అది తెలుసు ఇది తెలుసు అంటే అది లెర్నడ్ ఇగ్నోరెన్స్ అని చెప్పారు. నాకు అది తెలుసునని చెప్పేది కూడా ఒక తలంపే, నాకు అది తెలియదు అని చెప్పేది కూడా ఒక తలంపే. ఈ రెండు ఇవన్నీ కూడా మనస్సుకు సంబంధించినయే. అంటే మనస్సును ఓవర్కమ్ చేస్తేనే కానీ నీకు సత్యము తెలియదు, నీకు సత్యము తెలియదు అని చెబుతూ ఇక్కడ ఏం చెప్తున్నారంటే, నిప్పుని పొగ మరుగుపరుస్తుంది. నిప్పు ఉన్నప్పటికీ అది పొగ మరుగుపరుస్తుంది మనకి. ఈ లోపల చైతన్యం ఉంది, ఈ లోపల కాంతి ఉంది, ఈ లోపల శాంతి ఉంది, అన్నీ ఉన్నాయి. నువ్వు పొందవలసింది కూడా నీ హృదయంలో ఉంది. అదే కాదు అయ్యా, నీవు పొందవలసింది అది నీవై ఉన్నావు. నువ్వు ఏదైతే తెలుసుకోవాలి తెలుసుకోవాలి తెలుసుకోవాలని అనుకుంటున్నావు అది నీవై ఉన్నావయ్యా, అది నీ హృదయంలో ఉంది. నిప్పుని కనపడకుండా పగ ఏ విధంగా అయితే చేస్తుందో నీ నామరూపాలి సమ్మేళమైన ప్రపంచం మరుగుపరుస్తాంది. నీ హృదయంలో సత్యము లేదు అనుకోకు, నీ హృదయంలో సత్యం ఉంది. చావు లేని వస్తువు ఒకటి నీ హృదయంలో ఉంది. అయితే నీ దేహ వాసన, శాస్త్ర వాసన, లోక వాసన, రూప చింతన, నామ చింతన, దేహ బుద్ధి, నామ బుద్ధి ఇవన్నీ నీ లోపలున్న వస్తువుని కనపడకుండా చేస్తున్నాయి. నీ అలవాట్ల యొక్క వేగంలోంచి, నీ తలుపుడు యొక్క వేగంలోంచి, నీ రూపబుద్ధిలోంచి, నామబుద్ధిలోంచి నువ్వు బయటకు వచ్చిన మరుక్షణంలో తలుక్కుని నీ హృదయంలో ఉన్న సత్యం నీకు మెరుస్తుంది. నీ హృదయంలో ఉన్న సత్యము నీకు సాక్షాత్కరిస్తుంది. ఎలా సాక్షాత్కరిస్తుందంటే ఈ దేహం ఇప్పుడు నేనుగా నీకు ఎలా తెలుస్తుంది, అదేవిధంగా నీకు దేహ బుద్ధి నశించిన మరుక్షణంలో నీకు ఆత్మబుద్ధి వ్యక్తమవుతుంది. సూర్యుడు ఉదయించిన వెంటనే, సూర్యుడు ఉదయించిన వెంటనే 4 గంటలకు 5 గంటలకు వెలుగు రాదు. సూర్యుడు ఉదయించిన వెంటనే వెలుగు వస్తుంది. అదేవిధంగా నీ దేహ బుద్ధి నశించిన వెంటనే నీకు ఆత్మబుద్ధి కలుగుతుంది. అదేం టైం తీసుకోదు. అంటే నీకు నీకు శవబుద్ధిని ఎంతకాలం అయితే నువ్వు త్యాగం చేయగలవో అంతకాలం నీకు శివబుద్ధి కలగదు. శవబుద్ధిని త్యాగం చేసిన రోజునే నీకు శివబుద్ధి కలుగుతుంది. అంటే నీకు ఏది అడ్డొస్తుందో, నువ్వు బ్రహ్మానుభవం పొందడం కోసం, బ్రాహ్మ్యస్థితిని పొందడం కోసం ఏ విషయాలైతే అడ్డొస్తున్నాయో, నీకు ఏ అలవాట్లయితే అడ్డొస్తున్నాయో వాటిని తెలుసుకుని వాటిని రిమూవ్ చేయటానికి, అలవాట్లని, ఆ తలంపుల్ని, ఆ వాసనని, ఆ సంస్కారాల్ని విడిపించుకోవటానికి నువ్వు చేసే ప్రయత్నమే సాధన. నీకు బ్రాహ్మ్యస్థితిని పొందటానికి ఏ అలవాట్లయితే నీకు అడ్డొస్తున్నాయో అలవాటుని తొలగించుకోవటానికే నువ్వు చేసే సాధన యొక్క ప్రయోజనం అదే. అందరి హృదయంలోని బ్రహ్మము సిద్ధముగా ఉన్నది. అందరి హృదయాలు తెలుసున్నా తెలియకపోయినా అందరి హృదయాల్లో బ్రహ్మము సిద్ధముగా ఉన్నది. తెలిసిన వాడు సుఖి అవుతాడు, తెలియని వాడి దుఃఖం వెంటాడుతూ ఉంటుంది. అనిచి తెలిసిన వాడు సుఖపడతాడు, తెలియని వాడిని ఆజన్మ కాజన్మ వాడి దుఃఖం వెంటాడుతూ ఉంటుంది. తెలిస్తే సుఖం, తెలియకపోతే దుఃఖం. భగవంతుడి గురించి ఋగ్వేదం ఎలా చెప్పిందంటే, గాడ్ ఈజ్ ది కాన్షియస్నెస్. గాడ్ ఋగ్వేదంలో చెప్పిన మాట, గాడ్ ఈజ్ ది కాన్షియస్నెస్. గాడ్ ఈజ్ ది కాన్షియస్నెస్ ఇండిపెండెంట్ ఆఫ్ ది బాడీ, ఇండిపెండెంట్ ఆఫ్ ది వరల్డ్. దేహంతో సంబంధం లేకుండా, లోకముతో సంబంధం లేకుండా, చావు పుట్టుకలతో సంబంధం లేకుండా స్వతంత్రంగా ఉండే చైతన్యమే దేవుడు. కాన్షియస్నెస్ ఇండిపెండెంట్ ఆఫ్ ది బాడీ, ఇండిపెండెంట్ ఆఫ్ ది వరల్డ్, ఇండిపెండెంట్ ఆఫ్ ది గాడ్ ఆల్సో. జగత్తు, జీవుడు, ఈశ్వరుడు, మనవులు కల్పితములు. నీకు నేననే తరం పూరయించిన తరువాత జగత్తు కనిపిస్తుంది, నీ దేహము కనిపిస్తుంది, లోకము కనిపిస్తుంది, దేవుడు కనిపిస్తున్నాడు. ఇవన్నీ మనవులు కల్పితములు. అయితే నీ దేహం ఎంత నిజమో, లోకం ఎంత నిజమో, నీ చావు ఎంత నిజమో, పునర్జన్మ ఎంత నిజమో, అంతవరకు దేవుడు నిజమే. అంటే ఈ దేహము లోపలున్న నేను నువ్వు ఎంత నిజం అనుకుంటున్నామో పరమేశ్వరుడు కూడా అంతవరకు నిజమే. నీ కంట్రోల్ అంతవరకు నిజమే. అయితే అది కూడా అబ్సల్యూట్ ట్రూత్ కాదు, కేవలము పార్షియల్ ట్రూత్ మాత్రమే. అంటే అబ్సల్యూట్ ట్రూత్ ఏంటంటే అది నీ హృదయంలో ఉంది. అది నువ్వు ఈగో సెన్స్ త్యాగం చేయకుండా, బాడీ బౌండరీని విడిచిపెట్టకుండా, లోపల ఇన్ఫీరియర్ అయ్యి నువ్వు తొలగించుకోలేకపోతే, లోపల ఇన్ఫీరియర్ని కనుక ఎలిమినేట్ చేసుకోలేకపోతే, రిమూవ్ చేసుకోలేకపోతే, కేవలం బయట చేసే ఆరాధన వల్ల నీకు భగవంతుడు దర్శనం ఇవ్వచ్చు, ఆయన ఏదో వరాలు ఇవ్వచ్చు, ఆ వరాలు నువ్వు పొందొచ్చు, ఆయన్ని అనుభవించవచ్చు. ఇవన్నీ పాక్షిక సత్యాలే కానీ పారమార్థిక సత్యము కాదు. నీకు దాటి కూడలేదు కానీ నువ్వు ఉన్నావు. అదే ట్రూత్, అదే అల్టిమేట్ ట్రూత్, ఫైనల్ ట్రూత్, అది లాస్ట్ వర్డ్. ఎందుకంటే గాఢమిద్దరిలో నీ లేని ఎవరేవి చెప్పడం, అదే నీవు. కానీ దానికి సంబంధించిన అనుభవం నీకు లేదు. జాగ్రత్త వ్యవస్థలో ఆ అనుభవాన్ని తెచ్చుకోవడానికి నువ్వు ప్రయత్నం చేస్తే నువ్వు రియలైజేషన్ పొందుతావు, ఆ ట్రూత్లకు రియలైజేషన్ పొందుతావు. అది నీ చివరి జన్మ. అప్పుడు తర్వాత నువ్వు పునర్జన్మకి వెళ్ళి శవాలను మైవలసినటువంటి పని నీకు లేనేలేదు. పరమేశ్వరుడు ఎవరు చెప్పాడంటే, అహమాత్మ గుడాకేశ సర్వభూతాశయశ్చిత అహం ఆదిశ్యం అజ్యంత భూతానామంత ఏవచ. పరమేశ్వరుడు చెప్పాడు ఎవరికి ఫస్ట్ క్లాస్ లో వాళ్ళే దీనికి పనికొస్తారు. దీనికి అహమాత్మ గుడాకేశ సర్వభూతాశయశ్చిత అందరి హృదయాల్లో నేను చైతన్యముగా ఉన్నానని ఈశ్వరుడు చెప్పాడు. ఆ ఈశ్వరుని ఎవడైతే నిరంతరము ధ్యానం చేస్తున్నాడో, లోపలను చైతన్య రూపంలో ఆత్మరూపమైన పరమాత్మ నిరంతరము ఎవడైతే ధ్యానం చేస్తున్నాడో వాడు ఉత్తమమైన అధికారి. నూటికి నూటి మార్కులు సరిపోయాయి, ఆ డిజర్వ్ అయిన వాళ్ళకి చెప్పాడు. అంటే ఉత్తమ విద్యార్థులు చేయమని చెప్పాడు, ఉత్తమ సాధకులు చేయమని చెప్పాడంటే నీ హృదయంలో ఉన్న చైతన్యాన్ని పరమాత్మ హృదయంలో ఆత్మగా ఉన్నాడు, ఆత్మని ధ్యానము చెయ్యండి, ధ్యానం ఏదైతే మీరు ధ్యానము చేస్తున్నారో అదే మీరు అవుతారు అని పరమాత్మ గీతలో చెప్పాడు. కేవలం ఇది ఉత్తమ అధికారులకు మాత్రమే, ఇది ఫస్ట్ క్లాస్ స్టూడెంట్స్ కి మాత్రమే, అదే సెకండ్ క్లాస్ స్టూడెంట్స్, థర్డ్ క్లాస్ స్టూడెంట్స్ మరి వాళ్ళు మోక్షం పొందక్కర్లేదా అంటే అప్పుడు కృష్ణుడు ఏం చేశాడంటే అహమాత్మా కూడా సర్వభూతాశయ స్థిత అనే వాక్యానికి అందరి హృదయాల్లో నేను ఎలా ఉన్నానంటే స్థిరంగా ఉన్నాను. నా సీట్ ఎక్కడ ఉందనుకుంటున్నారు? వైకుంఠంలో కైలాసంలో నా సీట్ లేదు, దేవుకోటి యొక్క హృదయాల్లో నేను సీట్, నా సీట్ అక్కడే ఉంది అని చెప్పాడు. దాన్ని ధ్యానం చేస్తే దాన్ని పొందుతావు. అయితే దానికి రూపం లేదు, దానికి నామం లేదు, అది నీకు కళ్ళకు కనిపించేది కాదు, నీ మైండ్కి అందదు, నీ మాటకు అందదు. అయితే లేదా అంటే ఉండి, ఆ రూపం లేని వస్తువుని, నామం లేని వస్తువుని, ఆ స్వతంత్రమైన వస్తువుని, ఒక ఫారం లెస్, నేమ్ లెస్, యాక్షన్ లెస్ ఆ వస్తువుని కనుక నువ్వు ధ్యానం చేయగలిగితే చెయ్యి. డైరెక్ట్ పాత్రను, డైరెక్ట్ పాత్ర అలా వెళ్ళిపోవు. ఆ అర్హత నీకు లేదా? డైరెక్ట్ గా చైతన్యాన్ని ధ్యానం చేసే అర్హత నీకు లేదా? అప్పుడు మేనిఫెస్టెడ్ గా నువ్వు ధ్యానం చేయి. అయ్యాం రామ, అయ్యాం కృష్ణ, అయ్యాం శివ, అయ్యాం కుమార, నీ చెప్పి కుమారస్వామి నేను, రాముడు నేను, శంకరుడు నేను, ఇలా రకరకాలుగా చెప్పాడు. అందులో మేనిఫెస్టెడ్ గాడ్, మేనిఫెస్టెడ్ గాడ్స్ అనేక పేర్లు చెప్పాడు కృష్ణుడు. ఆ ఆత్మని కనుక నువ్వు ధ్యానం చేయలేకపోతే, అంటే ఇతర చింతలు లేకుండా నిరంతరం ఎవడైతే ఆత్మను చింతిస్తున్నాడో, ఎవడైతే ఉన్న వస్తువును ఉన్నట్టుగా ఎవడైతే చింతిస్తున్నాడో వాడిదే శరణాగతి పొందినట్టు, వాడిదే కంప్లీటెస్ట్ సరెండర్. అందుచేత నువ్వు ఆత్మని చింతన చేయలేకపోతే రాముణ్ణి కానీ, కృష్ణుని కానీ, శంకరుని కానీ, కుమారస్వామిని కానీ మేనిఫెస్టెడ్ గాడ్స్ ఎవరినొకరు ధ్యానం చేసి నువ్వు తరించు, వాళ్ళకు కూడా అవకాశాలు ఉన్నాయి. కానీ ఉత్తమ విద్యార్థులకి, వాళ్ళకి, యోగ్యత ఉన్న వాళ్ళకి అహమాత్మ గుడాకేశ సర్వభూతాశయ స్థిత తిష్ట చేసి కూర్చున్నటువంటి ఇప్పుడు ఫార్ములస్ నేమ్లెస్, అయితే అంత మాత్రం చేత వాడు లేడని అనుకోవద్దు. నీ మాటకి అందగడు, నీ చేత కూడా అందడు, నీ మనస్సుకి అందడు. అందడం లేదు కాబట్టి లేడు అని అనుకోవద్దు అయ్యా. ఓ అనుభవేటి వైద్యం, నీ ఎక్స్పీరియన్స్కి అందుతాడు, నీ ఎక్స్పీరియన్స్కి అందుతాడు అయ్యా, ఆడు అనుభవేటి వైద్యం. అంచేది లేడు లేడు అనుకోవద్దు. చాలా మంది అనుకుంటున్నావు లేడు లేడని. దానికి కారణం ఏంటంటే నా హృదయంలో ఈశ్వరుడు ఉన్నప్పటికీ ఆ ఉన్నాడు 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 అన్నవాడు ఒక లేడేమో లేడేమో అని డౌటింగ్ తామస్సులు మనలో చాలా మంది ఉన్నారు. అది డౌటింగ్ తామస్సులకి అందదు. నీ హృదయంలో ఉన్న వస్తువు ఉందో లేదో అని డౌట్ నీకు ఎందుకు వస్తానంటే నీ అలవాటు యొక్క వేగం, ఫోర్స్ ఆఫ్ హ్యాబిట్స్, ఫోర్స్ ఆఫ్ థాట్స్, ఫోర్స్ ఆఫ్ వాసనాస్, ఫోర్స్ ఆఫ్ టెండెన్సీ, నీ టెండెన్సీస్ యొక్క ఫోర్స్ వల్లే నీకు అది వస్తువు లేదేమో లేదేమో అనిపిస్తాను. కానీ లేకపోవటం వల్ల మాత్రం కాదు. భౌతిక విషయాల్లో కానీ, పారమార్థిక విషయాల్లో కానీ మీరు సక్సెస్ అవ్వాలంటే మూడు విషయాలు చెప్పాయన. ఒకటి స్వప్రయత్నం, రెండు కాల పరిపక్వం, మూడు ఈశ్వర కటాక్షం. ఈ మూడు ఉండకపోతే భౌతిక విషయాలు కూడా మీరు సాధించలేరు, పారమార్థిక విషయానికి ఇంకా చెప్పవలసిన పని లేదు. ఒకటి మేక్ ఎఫర్ట్, మీరు చేయవలసిన కృషి చేయండి, మీరు చేయవలసిన ప్రయత్నం చేయండి, ఆ చేసేది కూడా క్వైట్ గా చేయండి, కూలీగా చేయండి, కామ్గా చేయండి. అది మీరు, అది మీకు భగవంతుడికి సంబంధం కానీ లోకానికి మీకు సంబంధం కాదు. మీకు మోక్షాన్ని ఇచ్చేవాడు పరమేశ్వరుడు, కానీ లోకం ఇవ్వదు మీకు. మీకు లోకంలో గౌరవం ఉంటే 10 మంది అదనంగా మీకు శ్మశానానికి వస్తారు. అంతకంటే మీకు ఈ ఊరేగింపులే కానీ అసలు సొమ్మ అవుతుంది మనకు చివరకు. ఈ లోకంలో ఊరేగింపులు మిగిలితే మనకి అడ్వర్టైజ్మెంట్ కావాల్సిందా, అసలు సొమ్మ అవుతుంది. అది చూసుకోండి మీరు. అంచేది మీరు ఏం చేయాలంటే ఇది స్వప్రయత్నం, మీరు చేయగలిగిన ప్రయత్నం మీరు చేయండి. రమణ మహర్షి ఏం చెప్పారంటే మీరు చేయి, మీరు కృషి చేయగా చేయగా మీరు చేస్తున్న కృషే కృప కింద మారిపోతుంది. మీరు చేస్తున్న కృషి కృప కింద మారిపోతుంది. మీరు చేయవలసింది కృషి, ఆయన ఇవ్వవలసింది కృప. అంటే మీరు చేయవలసిన కృషి చేయకుండా ఆయన కృప కావాలి, ఆయన కృప కావాలనుకుంటున్నాం మనం. అది కాదు నేటి ఎఫర్ట్. మీరు ఎంత చేయగలిగితే అంతే చేయండి. అంటే అది నువ్వు ఎంతో కొంత ప్రయత్నం చెయ్యవయ్యా, అసలు ప్రయత్నం లేకుండా ఉండకు. ఎంతో కొంత ప్రయత్నం చెయ్యి. చేస్తా అంటే ప్రయత్నం అనేది ఉంపు పెట్టుకుని నన్ను అనుగ్రహిస్తాడు ఈశ్వరుడు.
ఇదే మీరు ఇక్కడ గ్రహించి ఎంతో కొంత చేయండి. మీరు చేయగలిగింది ఏదో చేయండి. మీరు బెస్ట్ ఆఫ్ యువర్ ఎబిలిటీ, మీరు చేయలేని ఎలాగా చేయలేరు. మీరు చేయగలిగింది ఏదో చేయండి అయ్యా. మీకే ఎఫర్ట్ ప్రయత్నం చేయండి. చేయగా చేయగా రాదు రాదు అనుకోకుండా కాలం కలిసి వస్తుంది. మీకు కాలం కలిసి వస్తుంది. ఎప్పుడైతే కాలం కలిసి వచ్చిందో అప్పుడు పరమేశ్వరుడు అనుగ్రహానికి మీరు అర్హులు అవుతారు. స్వప్రయత్నం, కాల పరిపక్వం, ఈశ్వర కటాక్షం, ఈ మూడు ఎప్పుడైతే కలిసినాయో మీరు అనుకున్న పనులన్నీ నెరవేరతాయి. భౌతికమైన పనులే కాదు, మోక్షం కూడా వచ్చేస్తున్నాయి మీకు. అడుగకిచ్చడి నీవు అఖలంతమైన కీర్తి ఆనిషేక భూము అరుణాచల. ఓ అరుణాచలేశ్వరుడు, అరుణాచలేశ్వరుడు అడిగిన వాళ్ళకి అడిగిందే ఇస్తాడటండి, అడగిన వాళ్ళకి అన్ని ఇచ్చి మోక్షం కూడా ఇస్తారటండి. మనం ఏం చేస్తామంటే అడగకపోతే ఎప్పుడేమో కంగారు పడతాం. డిజైర్ డజ్ నాట్ గివ్ యూ స్ట్రెంగ్త్. డిజైర్ వల్ల మీకు స్ట్రెంగ్త్ వస్తుంది అనుకోకుండా ఉపాసన వల్ల స్ట్రెంగ్త్ వస్తుంది. ఈశ్వరుని రిమెంబరెన్స్ లో పెట్టుకుంటే స్ట్రెంగ్త్ వస్తుంది, కానీ కోరిక వల్ల స్ట్రెంగ్త్ రాదు. డిజైర్ డజ్ నాట్ గివ్ యూ స్ట్రెంగ్త్. ఉపాసన చేస్తే భగవంతుని నిరంతరం స్మరణలో పెట్టుకుంటే, మీ రిమెంబరెన్స్ లో ఈశ్వరుని పెట్టుకుంటే అప్పుడు మీకు ప్యూరిటీ వస్తుంది, ఏకాగ్రత వస్తుంది, ప్రవీణత వస్తుంది, ప్రభుత్వత వస్తుంది, అంతర్దృష్టి కలుగుతుంది, ఆత్మజ్ఞానం కలుగుతుంది, చిటారు కొమ్మ కదులుతారు, మీరందరూ మోక్ష సుఖాన్ని పొందుతారు. ఇందులో సందేహం లేదు. ఇది మ్యాథమెటికల్ యాక్యురేసీ. ఎందుకు ఆ పురాణంలో ఉంది, ఈ పురాణంలో ఉందని ఎందులో మొక్కలు చెప్పే అలవాట్లు రమణ మహర్షికి లేదు. ఆయన అనుభవాన్ని తీసి చెబుతారు. ఇందులో ఇమిటేషన్ ఏమి కూడా లేదు. ఆయన అనుభవాన్ని తీసే పంచిపెట్టడం, ఆయన అనుభవాన్ని తీసి పంచిపెడుతున్నారు. ఇక్కడ ఆ శాస్త్రంలో ఇలా ఉంది, ఈ శాస్త్రంలో ఇలా ఉంది అని చెప్పే అలవాటే ఆయనకి లేదు. ఆయన అనుభవాన్ని తీసే చెబుతారు. మాయ మనకి దారిస్తేనే కానీ భగవంతుని పొందలేము మనం. మాయ చేతిలో మనం ఉన్నాం, భగవంతుడి చేతిలో మాయ ఉంది. అయ్యో ఈ జీవుడు కొంచెం దారిపోయి ఈ భగవంతుడి చెబితే మాయ మనకి ధరిస్తుంది, కానీ మనం తప్పుకోమంటే తప్పుకోలేదు. మనం ఎవరింటికే వెళితే ఆరింటికారు కుక్క మురుగుతుంది మనం చూసి. మనం తప్పుకోమంటే కుక్క తప్పుకోండి, యజమాని తప్పుకోమంటే తప్పుకుంటుంది, తప్పుకుంటుంది. అలా పోయి మాయ కూడా కుక్క లాంటిది. అంటే మనం చెబితే ఆ కుక్క తప్పుకో, ఆ కుక్కకి యజమాని ఎవరో ఆ యజమాని చెబితే కుక్క పక్కకి వెళుతుంది. అలాంటి విధంగా మనం భగవంతుని ఆశ్రయించగా యజమాని యొక్క ఆజ్ఞ వల్ల ఈ మాయ అనే కుక్క మనకు దారిస్తుంది. అప్పుడు మనం ఎంటర్ అవ్వచ్చు మోక్షంలోకి. అయితే భగవంతునికి ఇష్టమైన పనులు మనం చెయ్యాలి. మన రమణ మహర్షి గారు ఒక మాట అన్నారు, ఎవరికి ఇష్టమైన పనులు వారు చేసుకోవడం గొప్ప కాదు, గొప్ప ఎవరికి ఇష్టమైన పనులు వారు చేసుకోవటం గొప్ప కాదు, ఎవరికి ఇష్టమైన కోరితే వారు తింటాం గొప్ప ఏమీ కాదు, గొప్ప. నీకు ఇష్టం లేకపోయినా ఒక పని భగవంతుడు చెప్పాడు కాబట్టి చేయటం అది గొప్ప. అంటే నీకు ఇష్టమైన పని మీరు చేయటం గొప్ప కాదు, నీకు ఇష్టం లేకపోయినా భగవంతుడు చెప్పాడు కాబట్టి అది ఇతవ చేసుకుని అది నీ రక్తంలో ఒక భాగంగా కలుపుకుని ఆ మాటని మీరు జీర్ణం డైజెస్ట్ చేసుకుని ఆ మాటను దేవుడికి ఎంత గౌరవిస్తారో ఆ మాటకు కూడా అంతే గౌరవించి ఆ వరుడిని, వరుడ్ ఈజ్ గాడ్ అన్నాడు బైబుల్లో. వరుడ్ ఈజ్ గాడ్, దేవుడు ఏ మాట అయితే చెప్పాడో ఆ మాట దేవుడు వేరు కాదు. ఆ మాటను గౌరవిస్తే దేవుని కూడా గౌరవించినట్టే. అంటే శబ్దము కూడా దేవుడై ఉన్నాడు, శబ్దము కూడా దేవుడై ఉన్నాడు. అందుచేత మీరు ఆ శబ్దాన్ని గౌరవించి భగవంతుడు చెప్పాడు కాబట్టి మనం చేస్తే భగవంతుని అనుగ్రహానికి పాత్రలు అవుతాం. మనకి ఇష్టం లేకపోయినా డాక్టర్ గారు చెప్పే టాబ్లెట్స్ మింగమని చెప్తారు మనం, మన ఇష్టం లేకపోయినా మింగుతాం. ఎందుకు? హెల్త్ కోసం మింగుతాం. అదేవిధంగా నీకు మోక్షం కావాలంటే భగవంతుడు చెప్పినటువంటి మాటలు నీకు ఇష్టం లేకపోయినా నీ ఇష్టాలని, నీ అయిష్టాన్ని, లైక్స్ని, డిజ్లైక్స్ని పక్కన పెట్టి భగవంతుడు ఏదైతే చేయమన్నాడో ఆ పని, అంటే భగవంతుడు ఎలా జీవించమని చెప్పాడో ఆ రకంగా జీవిస్తే నీకు మోక్షం కలుగుతుంది. అంటే భగవంతుణ్ణి ఆరాధించగా ఆయన స్మరించగా ఆయనే ఓ శరీరాన్ని ధరించి ఆకారం లేని దాన్ని, పేరులో ఉందాన్ని మనం గుర్తించలేం. అంచేత మన కోసం ఒక గురు రూపం ధరించి వస్తాడు. ఆత్మన్నా గురువు అన్నా దేవుడన్నా ఒకటే, ఎన్ని పర్యాయ పదాలు. రమణ మహర్షి గారు రిపీటెడ్ గా ఒక మాట చెప్పారు, లుక్ విచన్, లుక్ విచన్, లుక్ విచన్, ஒட்டு விட்டன் விட்டுட்னி நைன் விட்டுடுறா செய்யி விட்டுடுறா செய்யி விட்டுடுறா செய்யி உபசம்ஹரிஞ்சு 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 எக்கட வரைக்கும் உபசம்ஹரிஞ்சாலி தான மூலம் எக்கட உண்டு அக்கட வரைக்கும் உபசம்ஹரிஞ்சு உங்களுக்கு தீபம் அவர்கள் உங்களுக்கு தீபம் அவர்கள் ஆ தீபன் அண்டே எக்கடிக்கு வெళ్ళాలి ఎంత డీప్కి వెళ్ళాలి ఆ ఆత్మ ముచ్చం ఎంత లోతులో ఉందో అంతవరకు నువ్వు మొలగవలసింది ఇందులో రాజీ పట్టడానికి అవకాశం లేదు అంటే బయట కూడా ఏం చేస్తాడంటే ఆడి శరీరం కాదు బయట ఊరికే శవం కాదు వాడు వాడి శవం కాదు వాడి శరీరంలో ఉన్నప్పుడు కూడా తెలుస్తూ ఉంటుంది శవాన్ని నేను కాదని వాడు ఎందుకు వచ్చాడంటే నీకు గైడ్ చేయడానికి వచ్చాడు ఒక్క విషయం మీరు బాగా గుర్తుపెట్టుకోండి గోల్డెన్ సెంటెన్స్ ఇది లోపలన్న చూపుకు మాత్రమే దేవుడు ఎక్కడున్నాడు కనిపిస్తాడు కానీ బాహ్య చూపు ఉన్న వాడికి కనిపించడు లోపల చూపు మట్టికే దేవుడిని చోటికి దారి చూపిస్తుంది లోపల చూపు దారి చూపిస్తుంది బాహ్య చూపు మట్టికి దారి చూపించడం కోటి జన్మలెత్తిన అంటే రమణ మహర్షి గారు ఈ మాట రిపీటెడ్ గా చెప్పారు అంతర్దృష్టి కలగాలి అంతర్దృష్టి లేకుండా ఆత్మజ్ఞానం కలగే కలగదు ఈ చర్మ దృష్టి ఉన్న వాళ్ళకి ఈ శవబుద్ధి ఉన్న వాళ్ళకి కేవలం దేహం మాత్రమే నిజం ఈ పుట్టికే నిజం ఈ చావు నిజం దేహమే నేను దేహమే ఆత్మ దేహమే సత్యం అంతా దేహమే అనుకున్న వాళ్ళకి కోటి జన్మలు ఎత్తిన సత్య సాక్షాత్కారం కలగనే కలగదు వాళ్ళకి గాడ్ రిలైజేషన్ లేదు ట్రూత్ రిలైజేషన్ లేదు ఏది లేదు అలా ప్రవాహంలో ఈ జన్మ మరణ ప్రవాహంలో అట కొట్టుకుపోతూ ఉండవలసిందని అయ్యా ఏదో డివైన్ ఇంటర్ఫీరెన్స్ వల్ల ఒక మహాజ్ఞాని ఒక మహాగురువు ఇంటర్ఫీరెన్స్ వల్ల వాడు ఒడ్డుకి రావాలి కానీ లేకపోతే ప్రవాహంలో కొట్టుకుపోతూ ఉండవలసిందే అంటే నువ్వు ఆత్మవు నువ్వనుకుంటున్నావు అంటే దేహాన్ని ఆత్మ అనుకుంటున్నావు అదే అహంకారం అదే అజ్ఞానం అదే అవిద్య నీకు ఆ రూట్ తాటే అదే అజ్ఞా రూట్ తాటే నీకు అజ్ఞానం అది కనుక నువ్వు కట్ చేయలేకపోతే ఎన్ని చదువులు చదువుకున్నా ఆ చదువులు పొట్టకే పరిమితం కానీ నువ్వెవడో నీకు తెలియపరచవు ప్రహ్లాదు అన్నాడు ఓ తండ్రి చదువువలను 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 చావు లేని చదువు చదువువలను 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 ఏ చదువు తండ్రితో చెప్తాడు వాళ్ళ టీచర్స్ చెప్తాడు మీకు ఆ పాఠం రావాలి ఈ పాఠం రావాలంటే అప్పుడు ఏం చూశాడంటే ప్రహ్లాదు చదువు చదవవలసిన మాట నిజమే చదువువలను 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 చావు లేని చదువు చదవవలను అంటే ఏ చదువు చదివితే చావు లేని స్థితికి ఎదిగి వెళతావు నీ దేహం యొక్క చావు కూడా కేవలం తలంపు మాత్రమే అని తెలుస్తుందంటే ప్రహ్లాదుడు చెప్పిన దిష్టి ఏంటంటే ఏ చదువు చదవటం వల్ల దేహం చనిపోయిన తర్వాత కూడా నేను ఉంటానన్న సంగతి తెలుస్తుందో అట్టి చదువు చదువు ఆ చదువు నువ్వు చదవాలి దేహం చనిపోయినప్పుడు నేను చనిపోతున్నాను నేను చనిపోతున్నాను నువ్వు అనుకుంటున్నావు నిజంగా దేహం చనిపోయినప్పుడు నువ్వు చనిపోవటం లేదు కానీ నేను చనిపోతున్నాను చనిపోతున్నా దేహం చనిపోయినప్పుడు కూడా నువ్వు ఉంటావు అన్న సంగతి నీకు తెలియాలి ఆ ఉండేది కూడా సుఖంగా ఉంటావు శాంతిగా ఉంటావు నీకు గోయింగ్ లేదు కమింగ్ లేదు అంచేత నీకు దేహం చనిపోయిన తర్వాత కూడా ఉంటానని తెలిసే చదువు చదువువలను 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 చావు లేని చదువువలను మిగతా చదువులను పొట్ట కోసమే మిగతా చదువులన్నీ కూడా ఆర్ట్స్ అవ్వనండి సైన్సెస్ అవ్వనండి మన పొట్ట ఎంత నిజమో మన దేహం ఎంత నిజమో ఈ లోకం ఎంత నిజమో మన మనస్సు ఎంత నిజమో మిగతా చదువులన్నీ కూడా అంతే నిజం నీకు మనసు వచ్చిన తర్వాత హిస్టరీ వచ్చింది మనసు వచ్చిన తర్వాత కెమిస్ట్రీ వచ్చింది మనసు వచ్చిన తర్వాత ఫిజిక్స్ వచ్చింది మనసు అనేది పోయినప్పుడు ఏ చదువులు లేవు మనసు ఎంత నిజమో ఈ చదువులన్నీ ఎంత నిజమో మనసు ఎంత నిజమో ఈ దేహం కూడా అంతే నిజం అంటే ఈ భౌతికమైన చదువుల వల్ల నీకు ఉపకారం లేదంటే ఉపకారం ఉంది దానివల్ల పట్టెళ్ళిపోతుంది అన్న పట్టెళ్ళిపోతుంది నాలుగు పుస్తకాలను రాయొచ్చు నాలుగు మీటింగులు చెప్పొచ్చు నీకు భోజనాలు బాగా పెడతారు దండలు కూడా వేస్తారు ఊరేగింపులు కూడా ఊరేగిస్తారు సన్మానాలు చేస్తారు అవమానాలు ఉండు అన్ని సన్మానాలు నీకు అసలు సున్నా గారు ఒక మాట చెప్పారు సూర్యుడు ఉదయించడం లేదు సూర్యుడు అస్తమించడం లేదు నువ్వు ఉదయిస్తున్నాడని అనుకుంటున్నావు సూర్యుడు అస్తమిస్తున్నాడు అనుకుంటున్నావు సూర్యుడు ఉదయం సూర్యుడు ఎలా ఉన్నాడు అలాగే ఉన్నాడు ఉదయించడం లేదు అస్తమించడం లేదు భూమి తాను చుట్టూ తాను తిరుగుతూ సూర్యుడు చుట్టూరు తిరుగుతుంటే సూర్యుడు ఉదయించినట్టు అస్తమిస్తున్నట్టు నీ కళ్ళకు కనిపిస్తున్నాడు కానీ సూర్యుడికి ఉదయం లేదు అస్తమయం లేదు అయితే దేహాన్ని ఆత్మ దేహాన్ని ఆత్మ దేహాన్ని ఆత్మ దేహాన్ని నేను అనుకోవటం నేను చనిపోతున్నాను పోతున్నాను ఉదయిస్తున్నాను అస్తమిస్తున్నాను అనుకుంటున్నాక అది వాస్తవములు అది నిజము కాదు సూర్యుడు ఉదయించడం అస్తమించడం నీ కళ్ళకి అలా కనిపిస్తుంది కానీ అది ట్రూత్ కాదు అది ట్రూత్ కాదు. అదేవిధంగా నీ శరీరం మరణించడం, నీ శరీరం పుట్టడం కూడా ట్రూత్ కాదు. ఇక నీ కళ్ళ కళ అనిపిస్తానంటే నువ్వు ఎవరో నీకు తెలియనంత కాలం నిజము కానిదాన్ని నిజం నిజం నిజము అని అనుకుంటూ ఉంటావు, అదే సంసారం. సంసారం అంటే నీ ఇంట్లో ఉన్న మనుషులు కాదు, నీ ఇంట్లో ఎవరో 10 మంది ఉంటారు వ్యక్తులు, వాడు సంసారం కాదు అయ్యా. ఈ నీ దేహబుద్ధి సంసారం. ఏదైతే నువ్వు కాదో దాన్ని నేను నేను అని అనుకుంటూ ఉంటావు, ఏదో రూపాన్ని చింతిస్తూ ఉంటావు, ఏదో ఒక నామాన్ని చింతిస్తూ ఉంటావు, బాకీ విషయాల మీద ఆధారపడి ఉంటావు, బాకీ వస్తువులనే చింతిస్తూ ఉంటావు, బాకీ విషయాలనే చింతిస్తూ ఉంటావు. బాకీ విషయాలను చింతించే ఆ నేను ఎవరో నువ్వు గుర్తించవు, జపాలు చేస్తూ ఉంటావు, ఆ జపాలు చేసే జపెవరో నీకు తెలియటం లేదు. అంటే నువ్వు ఏమి చెయ్యాలంటే ఏదైనా భాష్యంగా మనం ఊళ్ళోకి వెళ్ళినా రమణ మహర్షి గారు అన్నారు, నువ్వు గుళ్ళో దేవుణ్ణి చూడొచ్చు కానీ గుళ్ళో దేవుణ్ణి చూసినంత మాత్రం చేత నీకు శాంతి కలగదయ్యా. ఎప్పుడు కలుగుతుంది శాంతి? హృదయంలోనూ దేవుణ్ణి చూస్తే అప్పుడు శాంతి కలుగుతుంది. గుళ్ళోకి వెళ్ళి దేవుణ్ణి చూడు, చూడొద్దని అంటాం లేదు కొన్ని అలవాటు అవుతుంది, వెళ్ళి చూడు. గుళ్ళో దేవుణ్ణి చూడటం వల్ల నీకు శాంతి కలగదు, గుళ్ళో ఉన్న దేవుణ్ణి చూడటం కలగంట మాత్రం చేసి నీకు మోక్షం వచ్చేది. హృదయంలో ఉన్న దేవుణ్ణి చూస్తే అప్పుడు నీకు శాంతి. అన్లిమిటెడ్ ప్లీజ్, అన్లిమిటెడ్ హ్యాపీనెస్, అన్బ్రోకెన్ బ్లిస్, పెర్మనెంట్ హ్యాపీనెస్. అప్పుడు నీకు ఏది ఏది లేదు అయ్యా. అప్పుడు నువ్వు స్వతంత్రుడు అవుతావు, అప్పుడు నువ్వు ఇండిపెండెంట్. అంతవరకు నువ్వు డిపెండెంట్వే. అంటే గురువు గురువు అంటే ఎవడో అనుకోకు అయ్యా, గురువు గురువు అంటే దేవుడే. ఎన్నో జన్మల నుంచి నువ్వు భగవంతుని ఆరాధిస్తే అంటే అయ్యో పాపం వీడు నన్ను గురించి ఆరాధిస్తున్నాడు ఆరాధిస్తున్నాడని ఆడుకోడా. నీకు కాళ్ళు ఉన్నాయి చేతులు ఉన్నాయి, పాపం ఆడుకోడా. 2 కాళ్ళు 2 చేతులు వేసుకొచ్చి ఒక 100 ఉండాలి కదా మాట్లాడటానికి, 100 వేసుకొస్తాడు మాట్లాడటానికి. వాడిని చూసి వీడు మనిషి 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 నువ్వు అనుకుంటావు. ఆడి మనిషి కాదు, ఆడ దేహంలో ఉన్నప్పుడు కూడా ఈ కాళ్ళు చేతులు నేను కాదని వాళ్ళకి తెలుస్తూ ఉంటుంది. కేవలం నీ డివోషన్ వల్ల, నీ సరెండర్ వల్ల, నీ డెడికేషన్ వల్ల వాడు శవాన్ని ధరించి వచ్చాడు. ఎందుకంటే నేను పుష్ చేయటానికి. కానీ నిజమైన దేవుడు ఎక్కడున్నాడు? లోపల ఉన్నాడు. వాడి ఏడు పుణ్యం చేస్తాడు. బయట ఉన్న దేవుడు నిన్ను ఏం చేస్తాడు? పుష్ చేస్తాడు. లోపల ఉన్న దేవుడు పుణ్యం చేస్తాడు. ఈ బయట ఉన్న దేవుడు నిన్ను గెంజుతాడు, లోపల ఉన్న దేవుడు లాక్కుంటాడు. లోపల ఉన్న దేవుడు లాక్కుంటాడు అంటే నీ మనస్సు కొంత రవ్వంతా ముళ్ళంతా దానికి అంతర్దృష్టి కలిగితే నీ పెరగ పట్టుకున్నాడు హృదయం యొక్క అంతరాంతరాలు, హృదయం యొక్క లేదు చేసిపోతాడు. నువ్వేమనుకుంటావంటే నా తెలియటి వల్ల వెళ్ళిపోతున్నావు నీకు అనిపిస్తుంది. ఆకర్షణ అట్నించి రావాలి, ఆకర్షణ అట్నించి రావాలండి. ఆ లోపల నుంచి హృదయంలో ఉన్న ఈశ్వర కరుణ కొంత కలిగిందా అంటే నరసాపురం గోదావరిలో ప్రవాహం వచ్చినప్పుడు, వరద వచ్చినప్పుడు గడ్డి పడక ఎంత తేలిగ్గా కొట్టుకుపోతుందో వరదలు. అదేవిధంగా నీకు లోపల నుంచి ఆ అట్రాక్షన్ కలిగితే, ఈశ్వరానుగ్రహం కలిగితే, ఆ కంపాషన్ కనుక కలిగితే, ఆ మెరిసి కనుక ఈశ్వరుని యొక్క మెరిసి కనుక కలిగితే, నీ జీవుణ్ణి అంత వేగంగా ఆ చైతన్య మహాసముద్రంలోకి చేసి పై కలిపేస్తాం. అట్నుంచి రావాలండి. ఇట్నుంచి చేసి ఎంత చేస్తుంది? మన అహంకారం ఎంత సాధన చేస్తుంది? మన మనస్సు ఎంత సాధన చేస్తుంది? ఏదో చేస్తున్నామని అనిపిస్తాం, ఏదో గుంపు కోసమే మనం చేయమంటున్నారు, ఏదో తెల్లకాయటం నలుపు చేయమంటున్నాడు అంటే. మిగతా పని అంతా ఆయనే చూసుకుంటాడు అయ్యా, ఆయనే చూసుకుంటాడు. అంటే కరుణామయుడు భగవద్ అనుగ్రహం లభిస్తే మనసు పరిశుద్ధం అవుతుంది. ఇక్కడ మీరు గ్రహించవలసింది ఏంటంటే, దేవుడికి అభిషేకం చేసినా, లేకపోతే మీరు అర్చనలు చేసినా, యాత్రలకు వెళ్ళినా, నదుల్లో మునిగినా, ఎందుకంటే మనం పరిశుద్ధులం కావాలి. ప్యూరిఫికేషన్ చాలా ముఖ్యం. మనం అందరం పవిత్రం కావాలి. అంటే ఇప్పుడు మీకు నేను నేను నీవు నేననే భేదబుద్ధి ఉంది. ఈ భేదబుద్ధి కూడా ఎందుకుందంటే మనం పవిత్రం కాదు కాబట్టి ఈ భేదబుద్ధి వస్తాం. భేదబుద్ధికి కారణం లోపల ఉన్న అజ్ఞానం. ఇది శాస్త్రం చెబుతుంది. రమణ మహర్షి గారు ఏం చెబుతారంటే, నీ తలంపే కారణం అన్నాడు. భేదబుద్ధి నిజం కాదు. భేదబుద్ధి కూడా ఒక తలంపే. భేదబుద్ధి కూడా ఒక తలంపే. ఈ తలంపు ఎక్కడి నుంచి వస్తున్నాయంటే, మదర్ తాటల నుంచి వస్తున్నాయి. ఈ తాట ఈ తాక్షన్ని ఎక్కడి నుంచి వస్తున్నాయి? ఆ మదర్ తాక్షల నుంచి వస్తున్నాయి. ఆ మదర్ తాటే కల్పితమయ్యా. ఈ తాక్షన్ని ఎక్కడి నుంచి వస్తున్నాయి? మదర్ తాటల నుంచి వస్తున్నాయి. ఆ మదర్ తాటే ఆ కల్పితం. ఆ మదర్ తాటనే నువ్వు అనుకుంటున్నావు. ఆ మదర్ తాటనే నువ్వు అందుకున్నావు. ఏం చదువు నువ్వు అనుకుంటున్నావు? నీ హార్ట్లో ఉన్న అసలు ట్రూత్ నీకు తెలియటం లేదు కాబట్టి, అల్టిమేట్ ట్రూత్ నీకు తెలియటం లేదు కాబట్టి ఆ మదర్ తాటనే నువ్వు అనుకుంటున్నావు. ఆ మదర్ తాట కూడా తాటే. ఆ మదర్ తాటనే కొంతమంది మెటాఫిజిక్స్ చదివిన వాళ్ళు ఇన్ఫీరియర్ ఇన్ఫీరియర్ అని అంటూ ఉంటారు. దాంట్లో కొంతమంది బాడీ బాగుండే అని అంటా ఉంటారు, కొంతమంది ఆర్టిఫిషియల్ అంటారు, కొంతమంది ఫాల్స్ అయి అంటారు. ఎవరు ఎవరికి వచ్చిన పేర్లు వాళ్ళు పెట్టుకుని పిలుస్తూ ఉంటారు. అదే ఋగ్వేదంలో కూడా చెప్పాడు, దేవుడు ఒకటే, సత్యం ఒకటే, యదార్థం ఒకటే, వాస్తవం ఒకటే, చావులేని వస్తువు ఉన్నది ఒకటే. దాన్ని అనేక మంది మేధావులు అనేక మంది మతాల్లో వేరే వేరే పేర్లు పెట్టి పిలుస్తున్నారు. తిరుగు తక్కువ వాళ్ళు కంగారు పడుతున్నారా పేర్లు చూసి, తిరుగు తక్కువ వాళ్ళు కంగారు పడుతున్నారా పేర్లు చూసి. మీకు వంతులెవరు కంగారు పడవలసిన పని లేదు, ఉడితే రకరకాలుగా పేర్లు పిలుస్తున్నారు. ఇది వేరియస్ రిలీజియన్స్, అనేక రిలీజియన్స్ అనేక పేర్లు పెట్టారు, కానీ ఉన్న పదార్థం ఒక్కటి మాత్రమే, అది బ్రహ్మం. అది ఏమిటది? అదే బ్రహ్మము. అది ఎక్కడ ఉంది? హృదయములో ఉంది, లోపల ఉంది, బయట ఉంది, కుడి వైపు నుండి, ఎడం వైపు నుండి, పైన ఉంది, కింద ఉంది, ఆంచడం ఉంది. దానికి ఇది అది లేదని చెప్పడానికి సందేహం వలది చెట్టు. రమణ మనిషి గారిని ఒక ప్రశ్న అడిగారు, ఎవండి భగవంతుడు అంతటా ఉన్నాడు, అంతటా ఉన్నాడని చెబుతున్నారు కదా, మరి అంతటా ఉన్నాడని చాలా కాంప్లికేటెడ్ క్వశ్చన్ ఇది. భగవంతుడు అంతటా ఉన్నాడు, అంతటా ఉన్నాడని చెబుతున్నారు కదా, మరి కృష్ణుడు భగవద్గీతలో నీ హృదయంలో ఉన్నాడు, నీ హృదయంలో ఉన్నాడని చెబుతున్నాడు, ఏంటంటే మరి అంతటా లేడా అని అడిగాడైన. చాలా కాంప్లికేటెడ్ క్వశ్చన్ ఇది. భగవంతుడు పక్కన అంతటా ఉన్నాడని చెబుతున్నారు, అంతటా ఉన్నా ఈ కృష్ణుడేమో మరి నీ హృదయంలో ఉన్నాను, హృదయంలో ఉన్నానని చెప్పడం ఏంటి అని అంటే, రమణ మహర్షి దానికి ఇమ్మీడియట్ రిప్లై. ఆయన రిప్లైస్ షార్ట్గా ఉంటాయి, స్వీట్గా ఉంటాయి, ఆలోచించి చెబుతానని సమస్య లేదు. ఈ గేవ్ ఆన్సర్స్ టు 30,000 క్వశ్చన్స్. ఒక ఐఏఎస్ ఆఫీసర్ గారు చెప్పారు నాకు, టాక్సీస్ రమణ మహర్షి చదివేటప్పుడు ఆయన ఏం చేశారటండి, రమణ మహర్షి సమాధానం, నేను ఐఏఎస్ చదివాను, ఆయన చెప్పిన ప్రశ్నకి సమాధానం ఆయనే చెప్పగలరు, నేను చెప్పలేను అనుకున్నాడట. నేను ఆయన చెప్పాడు నాకు, ఆయన ఏం చేసేవారట, ఎవరైనా ప్రశ్న వేస్తే ప్రశ్న చదివాడట, నేను ఆన్సర్ మూసేసేవారట, నేను ఎవరైనా కలెక్టర్ గారు ఆన్సర్ ప్రశ్న చదివారు ఆన్సర్, ఈ ప్రశ్నకి నేనే చెప్పగలనే, రమణ మహర్షి గారు ఏదో చెప్పు ఉంటారు, ఈ ప్రశ్నకి సమాధానం నేను చెప్పలేనా అనుకుని ఆన్సర్ మూసేసి ప్రశ్న చదివారట. ఈ ప్రశ్నకి సమాధానం ఎలా చెప్పాలని నేను అనుకున్నవారట, ఎవరైనా కలెక్టర్ గారు అవి మైండ్లో ఫ్రేమ్ చేసుకున్నారు ఆన్సర్. ఆయన తర్వాత ఏమో ఆ చెయ్యి తీసేసేవారు అనమాట. రమణ మహర్షి గారు ఏం చెప్పారు, మనం ఏం చెప్పామని చూసుకుంటే నేను అనుకున్న దానికి ఆయన చెప్పిన సమాధానం ఏ సంబంధమే లేదు. నా ఐఏఎస్ అంటే అయిపోయింది అక్కడ, నా ఐఏఎస్ ఇంకా నేను సన్యాసి ఏమైంది, నాకు ట్రూత్ ఎలా తెలుస్తుంది, నా ఐఏఎస్ ఇంకా నేను సన్యాసి ఏమైంది, నేను ఆత్మ ఆత్మ అనుకుంటున్నది, చైతన్యం ఏమైనా చైతన్యం అనుకుంటున్నా, ఐఏఎస్ ఐఏఎస్ అనుకుంటున్నాను, దానికి సన్యాసి ఏమైనప్పుడు నేను ఆన్సర్ ఎక్కడ చెప్పగలను, దానికి ఇంకా సన్యాసం ఏమైనా ఇంతవరకు నేను అని ప్రాక్టికల్గా చూచాను. ఆయన అనుకున్న ఆయన మైండ్లో ఊహించినటువంటి రిప్లైస్కి భగవాన్ చెప్పిన రిప్లైస్ కానీ పోలిక లేదు. అంటే భగవంతుడు అంతటా ఉన్నాడని చెబుతున్నాడు కదా శాస్త్రాలు, నేను నీ హృదయంలో ఉన్నానని చెప్పడం ఏంటి, అందరూ అంతటా ఉన్నప్పుడు చెప్పడం ఏంటి, అలా చెప్పకూడదు కదా అని ప్రశ్న అండి. అంటే అది వెంటనే ఏమని చెప్పారంటే, భగవద్గీతలో 9వ అధ్యాయంలో ఉంది, 8వ అధ్యాయంలో ఉంది, దంతుల పాట ఆయన అలవాటు లేదండి. డైరెక్ట్గా నీ ప్రశ్న నోట్లోంచి ఉంటే బయటకు వస్తే సార్ ఇమీడియట్ రిప్లై, రెడీమేడ్ రిప్లైస్. అయితే బోధారణ ఉపనిషత్తులో ఉంది, కఠోపనిషత్తులో ఇలా ఉంది, ఆ మంత్రం ఇలా చెప్పింది, ఈ మంత్రం ఇలా చెప్పింది, ఒక వాక్యానికి ఒక వివేచన ఇవ్వచ్చు, ఒక పుస్తకానికి వివేచన కాదు, ఒక్క సెంటెన్స్కి వివేచన. కృష్ణుడు ఏ హృదయంలో ఉన్నానని చెప్పడం ఏంటి, అంతటా ఉన్నాడు కదా అని అలా ఉన్నా చెప్పడం ఏంటండి, వెంటనే రమణ మహర్షి గారు ఏం చెప్పారు చెప్పమంటారండి, నువ్వు లోపల ఉన్నాననుకుంటున్నావా అంతటా ఉన్నాననుకుంటున్నావా అని అడిగారు. నేను లోపలే ఉన్నాననుకుంటున్నాను, నీకోసమే చెప్పాడు, కృష్ణుడు చెప్పింది అబ్సల్యూట్ ట్రూత్ కాదు, పార్షియల్ ట్రూత్, పాక్షిక సత్యం, కానీ ఏది అబ్సల్యూట్ ట్రూత్ అని తెలుసు, అది నీకు అర్థం అవ్వాలి, సబ్జెక్ట్ నీకు అర్థం అవ్వాలి. అని నువ్వు లోపల ఉన్నాననుకుంటున్నావా బయట ఉన్నాననుకుంటున్నావా, లోపలే ఉన్నాననుకుంటున్నావు అంచేదా, నేను నీ హృదయంలో ఉన్నానని చెప్పారు, కేంద్రం నీకు చెప్పాలి, నీ హృదయంలో ఉన్నాను ఎందుకు చెప్పాడంటే, నువ్వు లోపల ఉన్నాననుకుంటున్నావు కానీ అంతటా ఉన్నాను బయట ఉన్నానని నువ్వు అనుకుంటున్నావు, నువ్వు లోపలే ఉన్నాను అనుకుంటున్నావు, అయితే నీకు సోర్స్ చూపించాడు, లోపలే ఉన్నాననుకుంటున్నావు కాబట్టి ఒక కేంద్రం నీకు లోపల ఒక కేంద్రం చూపించాడు, ఆ కేంద్రాన్ని నువ్వు తెలుసుకో, దేవుడు ఎవడో నీకు తెలుస్తుంది. ఎంత వండర్ఫుల్గా ఉంటాయంటే, దేవుడు ఉన్నాడా లేడా అనే ప్రశ్న, దీని కొంతమంది పిలిచాడు డాక్టరేట్లు దీని గురించి ఒకే వాక్యం చెప్పి, దేవుడు ఉన్నాడా లేడా, దేవుడు లేకపోతే గొడవ లేదు, ఒక నిజంగా ఉన్నాడు అనుకో, దీని ఎస్టిటీ వాడికి లేదు, దేవుడు లేకపోతే సమస్య లేదు, ఒకవేళ ఉన్నాడనుకో, నీ నెక్స్ట్ వాడికి లేదు,
ఇంకొకటి ఏమైనా ఇంకో సుప్రీంకోర్టు అడ్వకేట్ అంటే ఆ ఇంటెలిజెన్స్ అంటే ఆ సటిల్ ఇంటలెక్ట్, సటిల్ బ్రెయిన్ అది నేర్చుకుంటే రాదు. కొన్ని టీచర్స్ కూడా మోడర్న్ టీచర్స్ ఉంటారు. ఇప్పుడు గౌతమ్ బుద్ధుడు, కృష్ణుడు, యేసుక్రీస్తు, రమణ మహర్షి, రామకృష్ణ పరమహంస ఏం కాలేజీలో యూనివర్సిటీలో చదువుకోలేదు వాళ్ళు. మోడర్న్ టీచర్స్, మేజర్ టీచర్స్ కాదు వాళ్ళు. వాళ్ళందరూ దే ఆర్ మోడర్న్ మోడర్న్ టీచర్స్ వాళ్ళు. అంటే వాళ్ళకి ఏం చదువు, బుద్ధుడు ఏ యూనివర్సిటీలో చదివాడు, యేసుక్రీస్తు ఏ యూనివర్సిటీలో చదివాడు, వాళ్ళు మోడర్న్ టీచర్స్. అది గిఫ్ట్ అంతే వాళ్ళకి. దేవుణ్ణి నాకు తెలుసుకోవాలండి అని ప్రశ్న అంటే ఏమన్నా చెప్పమన్నారు. దేవుడు వచ్చి నిన్ను అడిగాడో నన్ను తెలుసుకోమని అని ఈయన అడిగాడు. పాప ఎప్పుడు నన్ను అడగలేదని అన్నాడు. లేదా ఆయన కూడా నీకెందుకోలే అన్నాడు. దేవుడు వచ్చి నేను అడిగితే నన్ను తెలుసుకోవాలి, నన్ను తెలుసుకోని నేను ఏమైనా కంట్రోల్ చేశాడనుకో, మీరు బలవంతం పెట్టాడనుకో, నన్ను తెలుసుకో, నన్ను తెలుసుకోని నువ్వు తెలుసుకోవడానికి ప్రయత్నం చేయొచ్చు. ఆయన వచ్చి నేను ఎప్పుడు అడగలేదు నన్ను తెలుసుకోమని ఆయన కూడా నీకెందుకు మూడు మూసి కూర్చోమన్నాడు. అంటే దీని అర్థం ఏంటంటే మానవుడికి దేవుడు ఎక్కర్లేదు అసలు. మీరు బాగా అర్థం చేసుకోండి, మానవుడికి అసలు దేవుడు ఎక్కర్లేదు. మానవుడికి కావాల్సింది సుఖం, మానవుడికి కావాల్సింది శాంతి, మానవుడికి కావాల్సింది ఆనందం, ఇవన్నీ దేవుళ్ళు ఉన్నాయని మనం అనుకుంటున్నాం. అంచెం దేవుని కోరుకుంటున్నాం. ఒక విషయం మీరు గుర్తుపెట్టుకోండి, వీళ్ళందరూ ఇంటికి వెళ్ళిపోయిందా ప్రశాంతంగా ఏకాంతంగా కూర్చొని ఆలోచించండి. మీరు నూటికి రూపాయలు శాంతిలో ఉన్నారనుకోండి, నూటికి రూపాయలు ఆనందంగా ఉన్నారనుకోండి, నూటికి రూపాయలు సుఖంగా ఉన్నారనుకోండి, మీకు లోకం కూడా ఆ దేహం కూడా దేవుడు కొడుకు కూడా మీకు ఉండదు. 70% హ్యాపీనెస్, 70% మీకు పీస్లో ఉంటే మీకు దేవుడు కొడుకు కూడా ఉండదు. ఇంకా రమణ మహర్షి దగ్గరికి వచ్చి ఇంకా కొంతమంది కొన్ని మాటలు చెప్తారు. మన బుధవారం విష్ణు కనిపించాడు, శనివారం శివుడు కనిపించాడని కొంతమంది ఈ మాటలు కూడా చెప్పేవారని. వేళ నిజమైనవి కానీ విష్ణువు కనిపించిన మాట నిజమే కనిపించాడు, నీ అజ్ఞానం ఏమైనా పోయిందా, నీకేమైనా అభిజ్ఞ పోయిందా, అయితే కనిపించిన మాట నేను కనిపించాడంటున్నావు కదా, నీకేమైనా విగ్రహించి పోయిందా, అజ్ఞానం నశించిందా, దుఃఖం నశించిందా, అయితే బాడీ బుద్ధి ఏమైనా నీకు నశించిందా చెప్పి ఏం కనిపించాలి, ఎందుకు కనిపిస్తుంది, కనిపించిన మాట నిజమే కనిపిస్తే దానివల్ల ఏంటి, నీ మనస్సు ఎంత నిజమో నీ మనస్సు కనిపించే ఆ దృశ్యం కూడా అంతే నిజం. కనిపిస్తారు అయితే నీకేమో దానివల్ల అవిద్య నశించిందా, అజ్ఞానం నశించిందా, లేకపోతే నీకు లైఫ్ డిజరేక్స్ నశించిందా, నీ శవ బుద్ధి ఏమైనా నశించిందా, నీకేమైనా అటాచ్మెంట్ పోయిందా, దేవుడు కనిపించాడు నీకేమైనా అటాచ్మెంట్ పోయిందా, ఏంటి ఈ మాటల వల్ల ప్రయోజనం ఏమండి, ఎక్కడ చూసినా ఏ మత గ్రంథంలో చదివినా కోరిక ఉండకూడదు, కోరిక ఉండకూడదు అంటున్నారు, అది నిజమేనా అని అడిగాడు. అది ఇదమ్మా ఇక్కడికి అడిగాడు అన్నట్టున్న ప్రశ్న. అంటే ఆయన పడగొట్టడం కోసం ఎవరినండి, రమణ మహర్షి గారిని ఆర్గ్యుమెంట్ లో డిఫీట్ చేయడానికి. రమణ మహర్షి నా చేతిలో ఓడిపోయడం చెప్పుకోవడానికి. ఎవరంటే కోరికలు ఉండకూడదు, ఉండకూడదు, ఉండకూడదు అని అంటున్నారు చాలా చోట్ల. అంటే అమాయకత్వంగా అడిగాడు అమ్మాకి, నిజంగా ఉండకూడదా అని అడిగాడు. అంటే ఉండకూడదు అన్నారు మామూలుగా, దొరికాడనుకున్నాను ఈ ప్రేరు అని కనెక్ట్ అయ్యాడు కదండి, ఉండకూడదని కనెక్ట్ అయ్యాడు కదా అక్కడ. అయితే ఇప్పుడు నేను అరుణాచలం, అరుణాచలం రావాలని కోరిక మీద వచ్చానా, కోరిక లేకుండా వచ్చానా అన్నాడు. లేకపోతే ఫాలో అని ప్రశ్న ఆర్గ్యుమెంట్ అనమాట. నేను ఇప్పుడు అరుణాచలం వచ్చాను కదా, ఈ అరుణాచలం కోరిక ఉండి అరుణాచలం చూడాలని కోరిక ఉండి వచ్చానా, కోరిక లేకుండా వచ్చానా అన్నాడు. నువ్వు కోరిక పెట్టుకునే వచ్చావు, అరుణాచలం చూడాలని కోరిక లేకపోతే ఎలా వస్తావు, మామూలుగానే వచ్చావు కదా, కోరిక పెట్టుకునే వచ్చావు నువ్వు. అంటే ఈయన అన్నాడు, ఇప్పుడే చెప్పారు కదా మీరు కోరికలు ఉండకూడదని, ఇప్పుడు నేను కోరికతోటి వచ్చాను కదా, ఇదేంటి అన్నాడు. అన్నాడు అంటే ఈ కోరిక మాట ఏమిటి, మీరు కోరిక ఉండకూడదు అనుకున్నారు, ఇప్పుడు నేను కోరిక చోట వచ్చాను కదా అరుణాచలం, అయితే మరి ఈ కోరిక కోరికతోటి అయితే ఇది కూడా చెడ్డేనా, ఇప్పుడు కోరికతోటి వచ్చాను కదా అరుణాచలం, కోరిక ఉండకూడదని ఇది నువ్వు చెప్పారు కదా, అది ఈ కోరిక కూడా చెడ్డే కదా, కోరిక ఉండకూడదన్నప్పుడు ఈ కోరిక కూడా చెడ్డే కదా, నిర్ణాచలం చూడాలన్న కోరిక, దీనికి ఆన్సర్ చేయమన్నాడని. అంటే ముందు అమాయకత్వంగా అడిగాడని. వీరు ఆయన కనిపెట్టారు, ఎవరు మానేశాడు, వారికి ఏంటండి, వాళ్ళు గోయరవు చెప్పవచ్చు. ఈ కేంద్ర గారికి వాళ్ళు కేంద్ర గారి తలంపు బ్రెయిన్ లోకి వచ్చాక తెలుస్తుంది ఆయనకి ఏం తలంపు, ఆ బ్రెయిన్ లో రాకముందు ఆయన హాస్పిటల్ ఏం తలంపు దీనికి తెలుస్తుంది. ఇప్పుడు ప్లేడర్ గారికి ఎప్పుడు తెలుస్తుందండి, ఆయన బ్రెయిన్ లోకి వచ్చాక తలంపు తెలుస్తుంది, ఆయన బ్రెయిన్ లోకి రాకముందు ఆ తలంపు ఎక్కడి నుంచి వస్తుందో వాడికి తెలుసు. ఆయన ఏం చేశాడంటే అండి, అయితే నువ్వు బలం అబ్బాయి కోరిక పెట్టుకుని వచ్చావు ఇక్కడికి, ఈ అరుణాచలం చూడాలని ఒకటే కోరిక ఉందా, మీకు మిగతా కోరికలు ఏమైనా ఉన్నాయని అడిగాడు. నేను నాకు చాలా కోరికలు ఉన్నాయండి, నాకు చాలా కోరికలు ఉన్నాయన్నాడు. అయితే నువ్వు చెడ్డ కోరికలన్నీ దాచుకుని చెడ్డ కోరికలు ఏం పోగొట్టుకోకుండా అరుణాచలం చూడాలన్న కోరిక ఒకటే పోగొట్టుకుంటావా, చెడ్డ కోరికలన్నీ దాచుకుని అరుణాచలం చూడాలనే కోరిక ఒకటే పోగొట్టుకుంటావా? అంటే మంచి తలంపులు ఉంటాయి, చెడు తలంపులు ఉంటాయి. మంచి తలంపులు మనసులోంచి వస్తాయి, చెడు తలంపులు కూడా మనసులోంచి వస్తాయి. ముందుని ముందుతోడు తీసేసినట్టు మంచి ముందుని ముందుతోడు తీసేస్తాం, ఆ ముందుని తీసిన ముందు బయట దేవుడు పెట్టుకుని ఆమెను కూడా బయటపడేస్తాం. చెడ్డ తలంపులన్నది మంచి తలంపులతో తీసేయాలి, తర్వాత అవి కూడా వదిలేయాలి. ఎందుకంటే అవి కూడా మనసులో భాగం కాబట్టి మంచి తలంపులు అవసరం. నీకు ముళ్ళు పుచ్చుకున్నానుకో, ఇంకో ముళ్ళుతో ఆ ముళ్ళుని తీసేస్తావు. ఏ ముళ్ళుతోడైతే ఆ ముళ్ళుని తీసే ముళ్ళు అది ఎప్పుడో పెట్టుకో అది పడేస్తావు. అదేవిధంగా మంచి తలంపులతో చెడు తలంపులు తీసేయాలి. తర్వాత మంచి తలంపులు వాటంతరే రాలిపోతాయి. ఇంకా అది కూడా మైండ్ లో భాగమే. ఆ నేననే మూల తలంపు ఉంటే, ఆ మదర్ థాట్ కనుకుంటే, రాబోయే జన్మం ఉంది, పూర్వజన్మం ఉంది, స్వర్గలోకం ఉంది, నరకలోకం ఉంది, అన్నీ ఉన్నాయి. పుణ్యం ఉంది, పాపం ఉంది, సుఖం ఉంది, దుఃఖం ఉంది, ఇవన్నీ ఎక్కడున్నాయి? మనసులు ఉన్నాయి. ఆ మనసును కనుక నువ్వు ఓవర్కమ్ చేయగలిగితే అక్కడ నీకు మంచి లేదు, నీ చెడు లేదు. అంటే అక్కడ నీకు లాభం లేదు, నష్టం లేదు. అంటే ద్వైతానికి రియాలిటీ నువ్వు దాటేడతావు, అప్పుడు అద్వైత సిద్ధిని పొందుతావు, అప్పుడు మోక్ష సిద్ధిని పొందుతావు. అయ్యా మనసును దాటేళ్ళాలి. మంచి మనసులో ఉన్న మాట నిజమే, చెడ్డ మనసులో ఉన్న మాట నిజమే. అయితే మంచిని పెంచుకోనవు, ఇంటికి మంచిని పెంచుకుని చెడుని తీసేయడానికి తర్వాత మంచిగా అంతా అది రాలిపోతుంది. అంటే నువ్వేం చేస్తున్నావంటే చెడ్డం దగ్గర పెట్టుకుని నేను మంచి చేయమంటావు అని అడుగుతున్నావు. ఇప్పుడు నువ్వు ఇంకా అధర్మాన్ని విడిచిపెట్టలేను, ధర్మాన్ని విడిచిపెడతానంటావేంటి? రమణవర్షి అడిగిన విషయం నువ్వు అధర్మాన్ని విడిచిపెట్టేసుకుని నేను ధర్మాన్ని కూడా విడిచిపెట్టేస్తానని చెప్పొచ్చు. నీకు అధర్మాన్ని విడిచిపెట్టలేదు, అధర్మాన్ని విడిచిపెట్టకుండా నేను ధర్మాన్ని విడిచిపెట్టేస్తానంటే మీనింగ్ లేడు దానికి, అది మీనింగ్ లెస్ అది అన్న పేరుని ఎన్లైటన్ చేశాడు కృష్ణుడు. గీతలో రెండు చెప్పాడు తాకాలని, ఒకటి అభ్యాసం, రెండు వైరాగ్యం. ఒకటి అభ్యాసం, రెండు వైరాగ్యం. అంటే వైరాగ్యం ఏం చేస్తుందంటే మనసును బాహ్యముఖానికి వెళ్లకుండా ఆపేస్తుంది. అభ్యాసం ఏం చేస్తుందంటే మనసును హృదయ గుహలోకి తోడుకుపోతుంది. ఇది వైరాగ్యం, నీ మనసును బాహ్యముఖానికి వెళ్లకుండా ఆపేస్తుంది. అంటే ఆకర్షణలోకి లోను కాకుండా ఆపేస్తుంది. అభ్యాసం ఏం చేస్తుందంటే హృదయ గుహలోకి మైండ్ వెళ్ళటానికి, ఇంట్రావర్ట్ అవడానికి అది నీకు సహకరిస్తుంది. అంటే ఈ రెండు చాలా ముఖ్యం. భగవాన్ ఇంకో మాట చెప్తారు, వండర్ఫుల్గా ఉంటుంది అది. అంటే మనకి ఈ జన్మలో అర్థం కాకపోయినా రాబోయే జన్మలో ఇప్పుడు ఏదో జరిగి వినింటే సబ్జెక్ట్ని శ్రవణం చేసి ఉంటే ఎప్పటికప్పుడు వినింటే ఎప్పటికప్పుడు మనకి అది ఎప్పుడూ మనకి విన్న మంచి మాట ఎప్పుడు ఊరికే పోదు, ఎప్పుడైనా మనకి ఏదైనా అవసరమైనప్పుడు స్ఫురిస్తూ ఉంటుంది. అది బుద్ధి కట్టండి, మన అందరికీ బుద్ధి ఉంది. బుద్ధి లేదంటే కోపం వస్తుంది. ఆ బుద్ధి కట్టండి, రామహర్షి గారు చెప్పారు పక్ష వ్రాతం కదట్టిన పక్ష పాతం ఉండట. ఆ బుద్ధి అండి, ఏ జన్మ కా జన్మ, ఏ జన్మ కా జన్మ, ఏదో రూపాన్ని పట్టుకున్నాం, ఏదో నామాన్ని పట్టుకున్నాం, లేదా డబ్బునో పదవనో లేదా చదువునో ఏదో రకంగా అలా తిరుగుతూ ఉంటుందట. బుద్ధికి నిజం అంటే ఇష్టం అటండి. ఆ నిజం దగ్గరికి వెళ్ళే వరకు ఇది కాదని, అది అది కాదని, ఇది ఏ వస్తువు అయితే శాశ్వతమో, ఏ వస్తువు అయితే సత్యముగా ఉందో దాన్ని గ్రహించే వరకు, అది ఆ ఉన్న పరమార్థాన్ని ఆ గ్రహించే వరకు దానికి వాండరింగ్ తప్పదట్టండి. ఆ వాండరింగ్ ఉన్నంతకాలం మనకు పునర్జన్మలో తప్పకదండి, పునర్జన్మలో తప్పకండి. కాబట్టి ఎప్పుడు ఆడుతున్నది బుద్ధి వాండరింగ్, ఏ జన్మ కా జన్మల వాండరింగ్ ఉంటుందండి. ఇది కాదని, అది కాదని, ఇది కాదని అన్వేషణలు పాపం అన్వేషణ, బుద్ధి అన్వేషణ చేస్తారు మీరు కదండి. అన్వేషణలో కనుక సెన్సియారిటీ ఉంటే అప్పుడు డివైన్ ఇంటర్ఫిరెన్స్ వస్తుంది. ఆ డివైన్ ఇంటర్ఫిరెన్స్ వల్ల అది ఆ ట్రూత్ని తెలుసుకోవడానికి ఇంటర్వర్ట్ అవుతుంది. ఆ బుద్ధికి పక్షపాతం ఎక్కడుందంటే ట్రూత్ ఎందుకు పక్షపాతం ఉండటం. అంటే అలా పక్షపాతం వల్ల ట్రూత్ని తెలుసుకున్న వరకు అది వాండరింగ్ విడిచిపెడతాం. ట్రూత్ ఎప్పుడైతే తెలుసుకుందో అది అణిగిపోతుంది. అది ఎప్పుడైతే అణిగిపోయో, అది ఎప్పుడైతే అణిగిపోయిందో దాంట్లో టెండెన్సీస్ కూడా అణిగిపోతాయి. అప్పుడు నీకు ట్రూత్ తనంతటి తానుగా రివీల్ అవుతుంది. ట్రూత్ నువ్వు తెలుసుకోవు. ఎక్కడైతే బుద్ధి అణుగుతుందో అక్కడ ట్రూత్ నీకు రివీల్ అవుతుంది. దేవుడు ఎక్కడ ఉన్నాడు చెప్పండి ఎవరైనా? దీనికి రమణ మహర్షి గారు డైరెక్ట్ ఆన్సర్ ఇచ్చారు. దేవుడు ఎక్కడున్నాడో నేను టీచర్ ఎవరైనా ప్రశ్న అడుగుతారనుకోండి, పేరు ఏమి రాస్తారంటే వైకుంఠంలో ఉన్నాడు, లేదా కైలాసంలో ఉన్నాడు, వాళ్ళు ముసలమ్మలు, వాళ్ళు నానమ్మలు, అమ్మమ్మలు చెప్పిన రాస్తారు. దేవుడు ఎక్కడున్నాడని ప్రశ్న అడిగితే రమణ మహర్షి గారు ఒకటే చెప్పలేదు. దేవుడు బుద్ధి ఎక్కడి నుంచి అయితే ఉదయించి వస్తుందో అక్కడే దేవుడు ఉన్నాడు. అరుణాచల శివం, అరుణాచల శివం, అరుణాచల శివం, అరుణాచలం. అరుణాచల శివం, అరుణాచల శివం, అరుణాచల శివం, అరుణాచలం. Thank you.